गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
पूज्य गुरुदेवुल యొక్క జన్మశతాబ్ది సమారోహానికి ఇంకా 998 రోజులు మాత్రమే ఉన్నవి. జన్మదినం అంటే ఒక ఆత్మ ఆ కాలంలో తను నిర్ణయించుకున్నటువంటి కాలంలో ఏం నేర్చుకోవటానికి అది పుట్టిందో అది నేర్చుకోవటానికి తగిన వాతావరణంలో తగిన దేశకాల పరిస్థితుల్లో శరీరాన్ని ధరిస్తుంది, అది జన్మదినం. కానీ గురుదేవుల యొక్క జన్మదినంలో మనం భాగస్వాములు అవుతున్నామంటే గురుదేవుల యొక్క కార్యప్రణాళికలో మనం కూడా భాగస్వాములమే. ఈ కార్యప్రణాళికలో 4 ముఖ్యమైనటువంటి పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఇందాక మనం చూసినటువంటిది ఏంటి అంటే దోమ కప్పనెత్తుకుపోవటం, అది మనం చేయవలసినటువంటి పని. అంటే అసంభవం అనిపిస్తోంది, కానీ గురుదేవులు నేనంతా చేసేసాను, మీరు అర్జున వలె ముందు నుంచోండి, మార్గం అంతా నేను ప్రశస్తం చేసేసాను. దీనికి మనం అందరం కూడా ప్రతిరోజు గురుదేవుల యొక్క కాలనేమిలు అవ్వకండి అనేటటువంటి ఆయన సందేశాన్ని ప్రతిరోజు చదువుకోవాలి మనం. ముఖ్యంగా లాస్ట్ 4 ఏంటది, మొట్టమొదట మీరందరూ దేవతలే. అంటే ఈ సందేశాన్ని చదువుతున్నవాడు కూడా దేవతే అయి ఉండాలి, లేకపోతే వాడికి సందేశం దొరకదు. రెండోది ఏంటి, వాడి యొక్క వ్యక్తిగతమైనటువంటి బాధ్యతల గురించి వాడు వర్రీ కావక్కర్లేదు. నీవు నా పని చేయి, నేను నీ పని చేసేస్తాను. ఎందుకంటే గురువులకి భౌతిక శరీరధారుల సహాయం ఇప్పుడు అవసరం, మైకులు కావాలి. సూక్ష్మ జగత్తులో చేయగలిగింది వాళ్ళు చేసేసారు. సూక్ష్మ జగత్తులో జరిగేటటువంటి పనిని కాలము అంటాము. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ. నువ్వు ఎవరిని చూసి భయపడతానో అర్జున, భీష్ముడు కానీ ద్రోణుడు కానీ జయద్రథుడు కానీ కర్ణుణ్ణి కానీ నేను ఆల్రెడీ చంపేశాను, వాళ్ళు మృతులే. కాస్మిక్ టైం స్కేల్లో కనుక మనం చూసుకోగలిగితే ఇది క్లియర్గా అర్జునుడికి చూపించిన విధానం లాగానే గురువుగారు మనకు కూడా ఈ కాస్మిక్ విజన్లో భాగాన్ని చెప్తున్నారు. కృష్ణుడు ఎంత చెప్పాడో అంతే మనకి చెప్తున్నాడు. నీ ముందు ఉన్నటువంటి పని చాలా పెద్దది అని నువ్వు అనుకున్నా, నీకు మార్గాన్ని నేను ప్రశస్తం చేసి ఉన్నాను. నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, మార్గం అదే వస్తుంది. దీనికి మన కుటుంబ బాధ్యతలు అవి మనకి అడ్డు తగులుతాయి అనుకుంటే గురువుగారు ఇచ్చే గ్యారెంటీ అంటే ఆయన చేసిన తపస్సు, ఆయన చేసిన పుణ్యాన్ని ధారపోసి మీ కుటుంబ సమస్యలకు కూడా నేను బాధ్యత వహిస్తాను. కానీ ఆ బాధ్యత ఎప్పుడు అంటే నువ్వు యుద్ధంలో ఎంత ముందుకు వెళ్ళావో అంత బాధ్యత వహిస్తాడు. వెళ్తాను అనుకుంటే చేస్తాను అంటాడు ఈయన. నువ్వు వెళ్తూ ఉంటే కుటుంబంలో కూడా నీ పరిస్థితులు చక్కబడుతూ ఉంటాయి. ఇవి 3 ప్లస్ పాయింట్స్. కానీ ఒక చోట గురువుగారు కూడా ఏమంటారు అంటే నేను మీకు హెల్ప్ చేయలేను, కాలనియములు కాకండి. దోమ కప్పను ఎత్తుకుపోవటం అనేది గురువుగారు మనకు అందజేసేటటువంటి శక్తి. కాలనేమి అనేది నువ్వు చేయవలసింది. అడ్మినిస్ట్రేటర్గా కాలింగ్ బెల్ గుర్తుంచుకో, ఇంజనీర్గా వేపర్ బాక్స్ ఐస్ క్రీమ్ గుర్తుంచుకో, డాక్టర్గా సూదితో కూర్చుంటుందని గుర్తుంచుకో. ఇది గురువు గారు చేయలేరు. యూ హ్యావ్ టు డిసైడ్, కాలింగ్ బెల్ నొక్కుతావా, ఐస్ క్రీమ్ ఎఫెక్ట్ వేపర్ బాక్స్ మీద ఎలా ఉంటుంది అని స్వయంగా టెస్ట్ చేసుకుంటావా, లేకపోతే సూది గుచ్చితే చాలు సిజేరియన్ ఆపరేషన్ చేయక్కర్లేదు అన్న నీ నిర్ణయం అది. సిజేరియన్కే వెళ్తావు, సూది పెట్టి గుచ్చుతావు. అక్కడ గురువు గారు ఏం చేయలేరు. కాలనేమి అంటే అది. అక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మన ఆలోచన సరళి కరెక్ట్ చేసుకోవాలి. అంటే అడ్మినిస్ట్రేటర్గా థింక్ చేస్తావా, ఇందాక ఉదాహరణలో కాలింగ్ బెల్ ఉపయోగించడం, ఇంజనీర్గా థింక్ చేస్తావా వేపర్ లాక్ ఐస్ క్రీమ్, డాక్టర్గా థింక్ చేస్తావా సూది గుచ్చుతావా. ఇదంతా ఎందుకు చేయగలిగారు వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో, దాని గురించి వాళ్ళకి విస్తృతమైన జ్ఞానం ఉంది కనుక. ఇంచేత మనం ఇక్కడ సమాజానికి ఒక కొత్త ఆలోచన విధానాన్ని అందజేయటానికి గురువుగారు గాయత్రి మంత్రాన్ని సంస్కార పద్ధతి యజ్ఞం ద్వారా ప్రవేశపెట్టారు. యజ్ఞం ద్వారా ప్రవేశపెట్టినటువంటి సంస్కారాన్ని కూడా ఎంత చెత్తగా ఉపయోగించుకోగలమో అంత చెత్తగా ఉపయోగించుకుంటున్నాం మనం. ఆ భావతీవ్రత కానీ అది కానీ లేదు. దానికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కారణం. పరీక్ష రాసి పాస్ అయిపోతే చాలు, సబ్జెక్ట్ వచ్చినా లేదా అన్నది మనకు అనవసరం. కానీ యాక్చువల్గా లైఫ్లోకి వెళ్తే నీకు సబ్జెక్ట్ రావాలి. అంచేత ఇక్కడ ఏ సబ్జెక్ట్ రావాలి అంటే సంస్కరింపబడుట అనేది మనకు తెలియాలి. అంటే నీ జీవిత విధానము కొన్ని ఆదర్శాల మీద ఆధారపడి ఉండాలి, కొన్ని నియమాల మీద ఆధారపడి ఉండాలి. మానవ జీవితంలో రెండు సార్లు నీకు నిర్ణయం చేసుకునేటటువంటి హక్కు ఉంటుంది. ఒకటి బర్త్డే నాడు, రెండోది మ్యారేజ్ డే నాడు. ఇంకా మిగతా రోజుల్లో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ రోజు కొరకు ఆగాలి అనేది మనం మర్చిపోయాం. బర్త్డే సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాం, కిట్టి పార్టీలని ఇదేని ఇదేని బెలూన్స్ కొట్టడం, దీపాలు ఆర్పడం, స్వీట్స్ తింటాం, అదంతా ఓకే. కానీ అది బర్త్డే నాడు మాత్రమే చేయాలి నువ్వు సంస్కారం నిర్ణయాలు. మిగతా రోజుల్లో నువ్వు నిర్ణయించుకున్నా లాభం లేదు. పరీక్ష నువ్వు అపీర్ అయ్యి డిగ్రీ తెచ్చుకోవాలి అంటే మొత్తం సమాజానికి ఏ రోజు పరీక్ష రోజు పెట్టబడుతుందో ఆ రోజు నువ్వు పరీక్ష రాయకపోతే, ఇప్పుడైతే ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ వచ్చాయి కానీ లేకపోతే ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ లేకముందు మళ్ళీ నువ్వు 1 ఇయర్ ఆగాల్సిందే. కానీ ప్రకృతిలో ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ లేవు, ప్రకృతి పెట్టదు కూడా. ఇంచేత నువ్వు మళ్ళీ ఈ జన్మదినాన్ని మిస్ అవుతే నీ లైఫ్ని ధోరణిలో పెట్టుకోలేవు. కానీ మూడు ఇంకొక జన్మదినాలు ఉన్నాయి, అక్కడ కూడా నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు. తల్లి, తండ్రి, గురువు వాళ్ళ బర్త్డే నాడు కూడా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. ఎందుకంటే దే బిలాంగ్ టు ది సుపీరియర్ క్లాస్, దే కెన్ హెల్ప్ యూ టు డిసైడ్. ఏం నిర్ణయాలు తీసుకోవాలి? 10 లక్షణాలు మానవ జీవితంలో చాలా ముఖ్యమైనవి. జన్మదినం నాడు ఈ 10 లక్షణాలలో నువ్వు ఒక డైరీ పెట్టుకుని 10 లక్షణాలు రాసుకుని వీలవుతే రోజు మార్కులు వేసుకో, లేకపోతే ఈ నెల ఈ లక్షణాన్ని మాత్రమే డెవలప్ చేసుకుంటానని కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేయి. ప్రిన్సిపుల్స్, ఇవి ఎటర్నల్ ప్రిన్సిపుల్స్. మొట్టమొదటిది ఏంటి అంటే అది మూలాధారానికి సంబంధించింది. అంటే జీవితంలో నువ్వు మానవుడిగా ప్రగతి చెందాలి అంటే క్షమ, సహనము ఈ రెండు లక్షణాలు ఉండాలి. క్షమించటం అంటే టు ఫర్గెట్. సహనము అంటే పేషెన్స్. ఈ రెండు మనమేంటి పాత రిలేషన్షిప్స్, ఇదివరకు జరిగిన దాన్ని గుర్తుంచుకుని ఇదివరకు ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్తో నిర్ణయాలు తీసుకుంటాం. క్షమించటం నేర్చుకోవాలి. క్షమించటం అంటే ఏ రోజుకి ఆ రోజు నీలో క్షమాగుణం పెరుగుతూ ఉండాలి. దీనికి ఉదాహరణగా ఏం చెప్తా ఉంటే, గంగానదిలో ఒక సాధువు స్నానం చేస్తూ ఉంటే ఒక జర్రే, కొందరు తేలు అంటారు, నీళ్ళల్లో పడి చనిపోబోతుంది. చేత్తో పైకెత్తుతాడు, తేలేం చేస్తుంది, కొడుతుంది. కొడితే ఋషికైనా నొప్పే కదా, సాధువుకైనా, వదిలేస్తాడు. అయ్యో నీళ్ళలో మునిగిపోతుంది కదా అని మళ్ళీ ఎత్తుతాడు, మళ్ళీ కొడుతుంది. మూడోసారి కూడా ఎత్తితే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అంటారు, మూర్ఖుడా, మూడుసార్లు పుట్టించుకున్నావు, నీ బుద్ధి రాదా అన్నాడు. తన సహజ స్వభావాన్ని అది చనిపోతున్నా వదలినప్పుడు, మానవుడైనటువంటి నేను నా సహజ స్వభావాన్ని ఎలా మర్చిపోతాను? కొట్టిని క్షమించటం అంటే అది. ఇక్కడో మనం ఎప్పుడో జరిగిన సంఘటనలు గుర్తుపెట్టుకుని ఇప్పుడున్నటువంటి కార్యక్రమాన్ని మనం చెయ్యము. చేత క్షమ, పేషెన్స్, ప్రయత్నిస్తున్నావు, మనం ఈ ప్రయత్నమే చేస్తూ ఉంటాం, నాలో క్షమాగుణం రాలేదు, మరప్పుడేం చేయాలి? ఓపిగ్గా ప్రతిరోజు ఆ లక్షణం మళ్ళీ వచ్చేంత వరకు చేయాలి. ఇవి రెండు లక్షణాలు బర్త్డే నాడు నేను నెక్స్ట్ బర్త్డే వరకు అలవాటు చేసుకుంటాను. నెక్స్ట్ బర్త్డే నాడు దీంట్లో నువ్వు మార్కులు వేసుకోవాలి. నీ స్నేహితులు బంధువుల్ని ఎందుకు పిలుస్తావంటే ఆ రోజు నువ్వు క్షమ నేర్చుకున్నాను అంటే మీ స్నేహితులు బంధువులు దానికి మార్కులు వేయాలి. అవును, కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాడు అని. తాతగారి కథ ఒకటి చెప్తాం కదా, కోపం వదిలేసి వస్తాడు కాశీలో. మనవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ, తాత ఏం చేశావు? కోపం వదిలేసి వచ్చాను. రెండోసారి మూడోసారి వచ్చి అడుగుతాడు. నాలుగోసారి వచ్చి వెదహా ఎన్నిసార్లు అడుగుతారా అని కర తీస్తాడు. వదిలేసిన కోపం మళ్ళా వచ్చేసింది అంటాడు. అందుకు బంధుమిత్రుల్ని పిలుస్తాం. నేను ఈ అది ప్రతి బర్త్డేకి అందరికీ ఇది కామన్ కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నేర్చుకోవాలి, దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రెండో లక్షణం ఏంటి? స్వాదిష్టానుచకం, జలము. జలము యొక్క అతి ముఖ్య లక్షణం ఏంటంటే చల్లగా ఉంటుంది, మీరు మరగబెడితే తప్ప. రెండోది ఏంటి? అది ఎప్పుడు కింద వైపుకి వెళ్తుంది. కింద వైపుకి ఎందుకు వెళ్తుంది? భూమి లోపల విత్తనాలు ఏవైనా ఉంటే వాటిలో ఉన్న లక్షణాలను బయటికి తీస్తుంది, విత్తనాన్ని చెట్టుగా మారుస్తుంది, కానీ దాని సంస్కారాలను అది మార్చలేదు. అలాగే మనము కూడా ఒకటి, అన్ని పరిస్థితుల్లోనూ చల్లగా శీతలంగా ఉండటం. రెండోదేంటి, మనలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో వాళ్ళల్లో ఉన్నటువంటి నువ్వు ఏ సంస్కారాన్ని ప్రోధి చేయగలవో దాన్ని ప్రోధి చేయి. సంస్కారాలను ప్రోధి చేస్తూ వెళ్తూ అంటే ఏమేం చేసుకున్నావు ఇప్పుడు? క్షమ, సహనము, శీతలత్వము, సంస్కారాలను అభివృద్ధి చేయడం. సంస్కారాలను ఇవ్వలేవు కానీ అభివృద్ధి చేయగలవు. మణిపూరి చక్రానికి వచ్చినప్పుడు చాలా ముఖ్యమైనది ఏంటంటే అది అగ్ని ఎప్పుడు పైకే వెళ్తుంది, ఊర్ధముఖంగానే ఉంటుంది. అందువల్ల మన కార్యక్రమాలలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నెగటివ్ థింకింగ్ లేకుండా నేను చేయలేను అని ఎప్పుడు ఊర్ధముఖి దృష్టి ఉండాలి. ఐడియల్ వైపు లక్ష్యం ఉండాలి, వేడి ఉండాలి, ఉత్సాహం ఉండాలి, ఇంటెన్స్ బర్నింగ్ డిజైర్. రెండోది ఏంటి? అగ్ని యొక్క లక్షణం పవిత్రం చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది. లోహాలు అవి మట్టిలో ఉన్న అగ్ని సంపర్కంతో ప్యూర్ మెటల్స్గా మారతాయి. అలాగే మనము ప్యూర్ మెటల్స్గా మారగలిగేటటువంటి వ్యక్తులను తయారు చేయటానికి మనము కూడా ముందు ప్యూర్ మెటల్గా అగ్ని ఉంటే ఆటోమేటిక్గా ఎదుటివాడు కూడా ప్యూర్గా అగ్నివంతుడు అవుతాడు. ఇది మూడో చక్రం యొక్క లక్షణం. క్షమ, సహనము, శీతలత, సంస్కారాలను ప్రూవ్ చేయుట, ఊర్ధ దిశలో గమనము, పవిత్రత. ఇంకాస్త పైకి వెళ్తే అనాహత చక్ర లక్షణాలు. అనాహత చక్ర లక్షణాలు ఏంటి? అది సుగంధాన్నైనా దుర్గంధాన్నైనా వ్యాప్తి చేయగలదు. వ్యాప్తి ఎంత దూరం చేసినా దానికేమీ అంటదు. సుగంధాన్ని తీసుకెళ్తుంది, అది ఎంతవరకు రాగలుగుతుందో అంతవరకు రాసుకెళ్తుంది, దుర్గంధాన్ని కూడా తీసుకెళ్తుంది. చేత మనం జాగ్రత్తగా, మనం సుగంధాన్ని తీసుకెళ్తున్నామా దుర్గంధాన్ని తీసుకెళ్తున్నాము? దుర్గంధాన్ని వదిలేసి సుగంధాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేటటువంటి లక్షణం ఉండాలి. కానీ సుగంధాన్ని వ్యాప్తి చేస్తూ నువ్వు అంటే ముట్టకుండా ద్రష్టగా ఉండగలగాలి, లేకపోతే మళ్ళీ అది కూడా ఒక బంధం అయిపోతుంది. ఈ లక్షణాలు క్షమ, సహనము, శీతలత, సంస్కారాలను అభివృద్ధి చేయుట, పవిత్రత, ఊర్ధముఖ ఆదర్శాల వైపు దృష్టి ఉండట, సుగంధాన్ని మాత్రమే నలు దిశలా వ్యాపింపజేస్తూ దానికి కూడా నువ్వు ద్రష్టగా ఉండగలిగా. ఇది అయిన తర్వాత విశుద్ధిలోకి వస్తాం మనం. విశుద్ధి అనేటటువంటిది వాక్ యొక్క శక్తి. వాక్ యొక్క శక్తి కృష్ణుడులాగా పనిచేయగలదు, శల్య సారథ్యంలాగా కూడా పనిచేయగలదు. నీ మాటలు ఎదుటవాడికి శల్య సారథ్యం చేయకూడదు. ఈనాడు చాలామంది పెద్దలు, తల్లిదండ్రులు, టీచర్స్ వీళ్ళందరూ కూడా శల్య సారథ్యమే చేస్తున్నారు. కానీ మనము శల్య సారథ్యం చేయకూడదు. వాడి ప్లస్ పాయింట్స్ ఏవో కరెక్ట్గా గుర్తించి దానికి మాత్రమే దోహదపడేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా వాడు వృద్ధిలోకి వచ్చేట వాక్శక్తిని నియామకం చేసుకోవాలి. హాస్యానికి అంటున్నా ఉంది, ఏంటో చోది హాస్యం, ఇతరులను కుంగదీసేటటువంటి హాస్యం. ప్రతి మాట చాలా జాగరూకతతో ఒక అస్త్రంలాగా ప్రయోగించగలగాలి. నిజానికి వాక్శక్తియే అస్త్రం. అందుకే మనం రామాయణ మహాభారతాలు సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, వాడు బాణం వేసే ముందు ఏదో మంత్రం చదువుతాడు. వాక్శక్తిని ఒక అస్త్రంలాగా మనం ఉపయోగించాం. కానీ మీకు కొంచెం అనుభవంతో కొంతమంది వ్యక్తుల్ని చూస్తే మీకు తెలిసిపోతుంది ఆ మాటలు ఎలా వాడుతున్నారో వాళ్ళు. ముఖ్యంగా ఈ గురువులు వాళ్ళ జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు, ముఖ్యంగా రామకృష్ణ పరమహంస మాట్లాడిన ప్రతి మాట కూడా మాస్టర్ మహాశయ ఎం మాస్టర్ ఎం అని ఒక ఆయన ఉన్నాడు, హెడ్ మాస్టరు, ఆయన రికార్డ్ చేశాడు. ఆయన రామకృష్ణ పరమహంస ఎలా మౌల్డ్ చేశాడు తన వాక్శక్తితో తన వాళ్ళని వాళ్ళని, అది మనం గమనించుకోవాలి. ఇంచేత వాక్శక్తి రెండు రకాలు ఉపయోగించాలి మనం. పాజిటివ్ వాళ్ళకి కృష్ణ సారథ్యం వహించాలి, నెగిటివ్ వాళ్ళకి శల్య సారథ్యం వహించాలి. రెండు పనులు చేయాలి. కానీ మనం ఈ రెండు పనులు చేస్తాం తప్ప మనకి ఎదుర్కొండా లేని వాళ్ళని ఏమో పొగడేస్తూ ఉంటాం, ఎదుర్కొండా ఉన్న వాళ్ళని తిడుతూ ఉంటాం. ఈ రెండు కరెక్ట్ చేసుకోవటము విశుద్ధి చక్రం యొక్క లక్షణం. దీనిపైకి వెళ్ళాక ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చాక ఇంకా లాస్ట్ మాట వాడుతాడు, నష్టో మోహ స్మృతి లబ్ధ్వా. మోహం ఒకటి తగ్గితే లాభం లే, నీకు రిమెంబరెన్స్ కూడా కావాలి. ఏ పని కోసం నువ్వు భూమి మీద అవతరించావు? మహాత్ములే కాదు, నీకున్నది నీకు ఉన్నది. అందుకే సాలెపురుకి, పాముకి, ఏనుగుకి, కన్నప్పకి, నలుగురికి ముక్తి వచ్చింది. ముక్తి వచ్చింది అంటే వీళ్ళు దేవతలు అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ సాలెపురుగు తన జీవిత లక్ష్యాన్ని గుర్తించగలిగింది, ఏనుగు తన జీవిత లక్ష్యాన్ని గుర్తించగలిగింది, పాము తన జీవిత లక్ష్యాన్ని గుర్తించగలిగింది, కన్నప్ప తన జీవిత లక్ష్యాన్ని గుర్తించగలిగింది. అంచేత ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేసరికల్లా కరిష్యే వచనం తవ, అప్పుడింకా మన నిర్ణయాలంటూ ఏముండవు. ఈ జన్మదిన శతాబ్ది సమారోహంలో ఇంకా మన నిర్ణయాలంటూ ఏం లేవు. గురువుగారు ఇచ్చినటువంటి ప్రణాళికలో యజ్ఞము ద్వారా ఈ జన్మదినాలను మనుషులకి అందజేయాలి. ఇది ఇంత డీటెయిల్గా చెప్పలేకపోయినా ఈ 10 లక్షణాలు నీలో ఉండాలి. చివరికి సమర్పణాభావం. కానీ సమర్పణాభావం ఎప్పుడు వస్తుందంటే స్మృతి లబ్ధ్వా. నీకు నీ జీవిత లక్ష్యం తెలియకుండా, నువ్వు ఏర్పరచుకున్న లక్ష్యం కాదు, నీ లోపల ఉన్నటువంటి అంతరాత్మ యొక్క జీవిత లక్ష్యం తెలిసాక ఇంకా నీకెవరితోనూ పని లేదు. గాంధీ కూడా అదే అంటూ ఉండేవాడు, ఇన్నర్ వాయిస్. కానీ ఇన్నర్ వాయిస్ మస్ట్ నాట్ బి యువర్ సబ్కాన్షియస్. సబ్కాన్షియస్లో చాలా 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 ఉంటాయి. ఆ సబ్కాన్షియస్ వేసే వెధ వేషాల్లో చాలాది ఏంటి అంటే నువ్వు వేసే వేషానికి తగిన లాజిక్ కూడా అందజేస్తుంది, ఇందుకు చేశానని. మరి అది జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ లాజిక్ లేకుండా. ఈ 11 లక్షణాలు మనము 5 దీపాలు వెలిగించి మన శరీరంలో ఉన్నటువంటి 5 శరీరాలలో ఈ మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి జ్ఞానజ్యోతిని వెలిగించుకుంటాం. ఒక్కొక్క దీపం వెలిగించమ్మా. ఒక దీపం వెలిగించి అక్షతలో అవి పెట్టి ఫ్యాన్ ఆపేసేయండి. అక్కడ ఎలా అయినా వెలిగించు. వెలిగించాక ఒక నిమిషం ఆగు. అక్షింతలు తీసుకో. అది కిందనే ఉంది కనుక మూలాధారానికి కరెక్ట్గా సరిపోతుంది. అక్షింతలు అక్కడ పెట్టే మూలాధారము, క్షమాసహనము వృద్ధి చేసుకుంటాను. ఒక అగరబత్తి వెలిగించు. అగరబత్తి స్టాండ్లో అయినా పెట్టు, లేకపోతే ఇటుకల మధ్యలో అయినా పెట్టు, నీ ఇష్టం. అప్పైన పెట్టేచ్చమ్మా. ఇంకా ఈ సంవత్సరం అంతా ఈ జ్యోతి, ఆ వాయువు, క్షమాసహనము నాలో అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకో దీపం వెలిగించు. పర్వాలేదమ్మా, ఆ దీపం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మందో వెలగల, కానీ ఇది ఆపేయటం బెటర్. ఇంచేత చల్లగా అన్ని పరిస్థితుల్లోనూ కూడా చల్లగా ఉంటే ఇతరుల్లోని మంచి సంస్కారాలు ప్రోధి చేస్తాను. అక్షింతలవి ఇంకో దీపం వెలిగించు, అగ్రవత్తి వెలిగించు. దాని చుట్టూ తిప్పుతో ఈ లక్షణాలు ఈ సంవత్సరం అంతా నాలో ఉంటాయి, వ్యాప్తి చెందుతాయి. చల్లతనం, సంస్కారాల వృద్ధి మూడోది. మూడో దీపం అక్కడదే వెలిగించు. ముందు అప్పుడు నువ్వు వంగినా ప్రమాదం ఉండదు. అంతకంటే ఇంకో లాజిక్ ఏం లేదు ముందు వెలిగించాలి అని. లాజిక్ ఏంటంటే యజ్ఞకర్తకి ప్రమాదం ఉండదు. ఇదేంటి మూడోది? అగ్ని. అగ్ని లక్షణాలు ఏం చెప్పాను? ఉత్సాహంతో ఆదర్శం వైపు అట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళటం. రెండోది పవిత్రత, ప్యూరిటీ. ప్యూరిటీ ఇన్ ది లక్ష్యం. నువ్వెంత పవిత్రంగా ఉన్నావు, బట్టలు ఎంత శుద్ధమైన వేసుకున్నావు, నువ్వేం ఆలోచిస్తున్నావు అది ముఖ్యం కాదు. ముఖ్యం ఏమిటి అంటే లక్ష్యం వైపు నిరంతరం వెళ్తూ ఉండాలి. అంటే లక్ష్యము ఎంత క్లియర్గా ఉంటే, ఎంత ప్యూర్గా ఉంటే నువ్వు అంత సక్సెస్ఫుల్ అవుతావు. ప్యూరిటీ అనేది అక్కడ మనం అనుకునే ప్యూరిటీ కాదు. ప్యూరిటీ అండ్ క్రిస్టల్ క్లియర్ పిక్చర్ ఆఫ్ ది గోల్. అక్షింతలేసి ఊదొత్తి వెలిగించుకుంటూ ఈ సంవత్సరం అంతా ఈ లక్ష్య సాధనకి ప్రయత్నిస్తాను. క్లారిటీ, క్రిస్టల్ క్లియర్ పిక్చర్ అంటాం అందుకే ప్యూరిటీని. ఇంకోటి వెలిగించు. అనాహత చక్రము, వాయుతత్వం. వాయువు సంగతి చెప్పాను కదా, సుగంధాన్ని మాత్రమే నేను వహిస్తాను, దుర్గంధాన్ని తీసుకెళ్ళను. దాని తర్వాత ఏంటి అంటే ముట్టకుండా పద్మపత్రం ఇవాంభసాలా జీవిస్తాను. ఇంకేంటి, మంచి పనికి నువ్వు అతుక్కుపోయినా ఏ గోల్డెన్ చైన్ ఈజ్ ఆల్సో ఏ షాకిల్ అంటాడు వివేకానంద. కానీ గోల్డెన్ చైన్ అనేసరికల్లా దాన్ని విడదీసుకోవడానికి ప్రయత్నించాం, ఐరన్ చైన్ అయితే వదిలించుకుంటాం. అంచేత ఆ వాయువులాగా అట్టి ముట్టకుండా గంధానికి, గంధాన్ని వహిస్తాను తప్ప గంధానికి మోహం పెంచుకోను. ఈ సంవత్సరం అంతా ఈ కార్యక్రమాన్ని నిష్ఠగా చేస్తాను అని అగరవత్తి వెలిగించు. అగరవత్తి వెలిగించటంలో అది నా జీవితము ఈ సుగంధాన్ని సంవత్సరం అంతా వెదజల్లుతుంది. అంటే ముట్టకుండా ఉన్నానా లేక ఉండగలిగానా లేదా అని చూసుకుంటూ ఉండాలి. ఎన్నిసార్లు నువ్వు ఇది తప్పావు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎన్నిసార్లు నువ్వు గుర్తించగలిగావు అన్నది ఇంపార్టెంట్. ఎక్కువసార్లు గుర్తించగలిగితే కరెక్ట్ అన్నమాట. ఇచ్చంటే అంటి ముట్టకుండా ఉండే స్థితి రమణ మహర్షి స్థితి. చేత మనకి పట్టించుకోము, ఇష్టం లేదు అన్నప్పుడు అంటి ముట్టకుండా ఉంటాం. అంచేత చూసుకోవాలి, సుగంధానికి అంటి ముట్టకుండా ఉండాలి. దుర్గంధాన్ని నువ్వు అంటి ముట్టకుండా ఉండక్కర్లే, నువ్వే పారిపోతావు. ఈ సంవత్సరం అంతా ఈ కార్యక్రమాలు చేస్తాను. దాని తర్వాత వాక్శక్తి, వాక్ని అస్త్రంగా ప్రయోగించటం నేర్చుకుంటాను. ఈ లీడర్స్, ఫిల్మ్ యాక్టర్స్ వాయువుని అస్త్రంగా ఎలా ప్రవర్తిస్తారో మనకి తెలుస్తుంది. కానీ ఇక్కడ శల్య సారథ్యమా, కృష్ణ సారథ్యమా ఫర్ ది ప్యూరిటీ ఆఫ్ ది గోల్, లక్ష్య సాధనకి. మన సెల్ఫిష్ పర్పసెస్కి ఇట్స్ ఓకే, నువ్వు ఎలా అయినా చేసుకో. చేత గురుదేవుని యొక్క లక్ష్యాన్ని నేను ఎంత స్పష్టంగా తీసుకెళ్ళటానికి ఎంతమందికి శల్య సారథ్యం వహించి నొక్కాను, ఎంతమందికి కృష్ణ సారథ్యం వహించి పడిపోతున్న వాళ్ళని లేపగలిగాను. అగ్రవర్తి వెలిగించి ఈ సంవత్సరం అంతా నేను దీన్ని నా జీవితంలో అలవర్చుకుంటాను. ఇవి 10 లక్షణాలు. మనిషి పుట్టేది ఈ 10 లక్షణాలు కనుక ఉంటే వాడు జీవితంలో ఖచ్చితంగా నన్ను లక్ష్యాన్ని పొందుతాడు, అందులో డౌటే లేదు. కానీ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి అంటే వీటన్నిటినీ క్రోడీకరించి నా జీవిత పరమార్థాన్ని, నా గురువు అంటే జీవాత్మ, నా అంతర్వాణి ఎలా చెప్తుందో, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వ, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను, కరిష్యే వచనం తవ, నువ్వు చెప్పిందే చేస్తాను. కానీ దీనికి తత్ప్రసాదాత్మయ అచ్యుత, నీ యొక్క అనుగ్రహంతో నాకు లభిస్తుంది తప్ప ఇది నా సామర్థ్యంలోనిది కాదు. ఇది మనకి ఎప్పుడు గుర్తుండాలి. మనం ఏదో ఇచ్చేసేయగలం అనుకోకు. చిత గురువు ఆజ్ఞను పాటించటంలో, శ్రీరామ శర్మ ఆచార్య కార్యక్రమాలను చేయటంలో నాకు శక్తి నువ్వు అని గురువుని ప్రార్థిస్తూ దండం పెట్టుకో. చేత ఇలాగ జన్మదినాలు జరుపుకోవాలి. మన కార్యక్రమాలలో మాత్రం దీపాలు వెలిగిస్తున్నప్పుడు పంచతత్వ పూజ, పంచకోశాలకి అంటే మనం మంత్రశక్తితో కూడా ఈ భావనను ప్రోధి చేసుకుంటాం. కానీ మనకి అన్ని శాస్త్రాలకి మించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రము వేదమాత, దేవమాత, విశ్వమాత అయిన గాయత్రి మంత్రాన్ని మనము 5 సార్లు జపని చేస్తాం. 5 చక్రాల మీద మనస్సు పెట్టుకుంటాం. మూలాధార చక్రం దగ్గర ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నేను క్షమా సహనము ఈ సంవత్సరం అంతా అలవర్చుకుంటాను. స్వాధిష్టాన చక్రము ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా. ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితులున్నా నేను శీతలత్వాన్ని కోల్పోను, చల్లగా నేను ఉంటూ వాతావరణంలో చల్లదనాన్ని పెంచటానికి నిరంతరము కృషి చేస్తాను. ఇతరులలో ఉన్న మంచి సంస్కారాలను పెంచటానికి చేయూతనిస్తాను. మణిపూరక చక్రము ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఎలాంటి అసంభవమైన పనినైనా అగ్నివలే నిరంతరము ఆదర్శం వైపు దృష్టి కలిగి ఉత్సాహంగా పనిచేస్తాను, పవిత్రతను పెంచుకుంటాను. ఈ 2 లక్షణాలు అలవర్చుకోగలిగే వారిలో దీనిని పెంచటానికి ప్రయత్నిస్తాను. అనాహత చక్రము వాయుతత్వం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. విశుద్ధ చక్రము వాక్శక్తి, వాక్శక్తిని అస్త్రము వలె ప్రయోగిస్తాను, శలసారథ్యం వలె కూడా, మళ్ళీ శ్రీకృష్ణుడి వలె కూడా. అనవసరమైన ఉత్సాహాన్ని అనవసరమైన ఉత్సాహాన్ని శల్య సారథ్యంతోనూ నిరసించిన ఉత్సాహాన్ని కృష్ణ సారథ్యంతోనూ వాక్శక్తి ద్వారా ఈ సంవత్సరం అంతా సాధిస్తాను. ఈ ఐదు తత్వాల కలయికతో ఏర్పడ్డ పంచకోశాలకి పైన ఉన్న ఆత్మకి ఆజ్ఞాచక్రము ద్వారా నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ కరిష్యే వచనం తవ కరిష్యే వచనం తవ. ఓం శాంతి శాంతి శాంతి. ఆర్తి చేమ ఆర్తైపోని. ఓం యం బ్రహ్మ వేదాంత విదో వదంతే పరమం ప్రధానం పురుషస్తధాన్ని శోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాశనాయ. యం బ్రహ్మ వరుణింద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదే గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుస్వరాసురగణా దేవాయ తస్మై నమః. అందరికీ ఆర్తి అక్కడి నుంచి చూపించేసి